చాలా ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది శ్రద్ధ. మరి అదేమిటో చూడండి. శ్రద్ధా కీదృశీ గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధా. శ్రద్ధా కీదృశీ గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధా. శ్రద్ధా కీదృశీ, శ్రద్ధ ఎటువంటిది? ఇందాకన్నీ కా కా కహ అన్నారు, అంటే ఏమిటి ఏమిటి. ఇప్పుడు ఇది శ్రద్ధ అంటే ఏమిటి కాదు, శ్రద్ధ కీదృశీ ఎటువంటిది శ్రద్ధ అని అంటే, గురు వేదాంత వాక్యాదిషు, గురువు యొక్క వాక్యాల పట్ల, వేదాంత వాక్యాల పట్ల విశ్వాస, నమ్మకం, విశ్వాసం ఏదైతే ఉందో అది అలా గనక ఉంటే దాన్ని శ్రద్ధ శ్రద్ధ అన్నారు. గురు ఉపనిషత్తులు వీటిపైన విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉంటే దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటే నమ్మకము లేదా విశ్వాసం. అయితే దేనిపైన ఉండాలి ఈ నమ్మకం అని అంటే, శాస్త్రవాక్యాలపైన ఉండాలా, గురు బోధపైన ఉండాలి. ఎవరికైతే ఆ విధంగా శాస్త్రవాక్యాల మీద, గురువు యొక్క బోధ మీద విశ్వాసం ఉందో అటువంటి శిష్యుడే శాస్త్రాన్ని సరిగ్గా పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు, అవగాహన చేసుకోగలుగుతాడు, దాన్ని జీవితంలో ఉపయోగించుకోగలుగుతాడు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్ని అనుసరించి వాక్కు ద్వారా చెప్పడానికి వీల్లేనటువంటి, భాష ద్వారా వ్యక్తం చేయడానికి వీల్లేనటువంటి అనంతమైనటువంటి సత్యాన్ని, పరమాత్మ యొక్క అనుభూతిని శాస్త్రాలు శబ్ద ప్రమాణం ద్వారా తెలియజేస్తాయి. శాస్త్రాలంటే ఏమిటి? శాస్త్రాల్లో ఉండేదంతా వాక్యాలు, శబ్దం. కాబట్టి శాస్త్రాలని కూడా శబ్ద ప్రమాణం ద్వారా మనకి తెలియజేస్తున్నాయి. దేని గురించి? ఆ అనంతమైనటువంటి సత్యాన్ని గురించి. ఎలా తెలియజేస్తున్నాయి? అది ఎవరు కూడా వాక్కు ద్వారా చెప్పడానికి వీల్లేనటువంటి విషయాల్ని ఇదిగో ఇలా శాస్త్రాలు తెలియజేస్తా ఉన్నాయి. అయితే శాస్త్రాలు ఎలా తెలియజేస్తున్నాయండి? వాక్కు ద్వారా చెప్పడానికి వీల్లేనివి కదా, వీల్లేనటువంటి వాటిని శాస్త్రాలు ఎట్లా చెప్పగలుగుతున్నాయి? అంటే మహాత్ముల యొక్క ఆత్మానుభూతి పరుల యొక్క అనుభవాలే శాస్త్రవాక్యాలు, వాళ్ళ అనుభవాలే ఈ శాస్త్రం. కాబట్టి ఆ అనుభవాల్ని శాస్త్రం శబ్ద ప్రమాణంతో మనకి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి శాస్త్రవాక్యాలను అర్థం చేసుకోవటం సామాన్యులకి అసాధ్యం. ఎవరైతే సాధన చతుష్టయ సంపన్నులు అవుతారో, ఇదిగో ఇక్కడ చెప్తారు, ఎవరైతే సాధన చతుష్టయ సంపన్నులై ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆ శాస్త్రవాక్యాలని గురుబోధ ద్వారా విని వాటిని అర్థం చేసుకోగలుగుతారు, స్వానుభవంగా దర్శించగలుగుతారు. కనుక ఈ శ్రద్ధ అనేటువంటిది తప్పనిసరిగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం గ్రంథాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని, శాస్త్రాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని, గురుబోధ ద్వారా గ్రహించినటువంటి విషయాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా మనలో శ్రద్ధ ఉండాలి, ఉండాలి, ఉండి తీరాల్సిందే. అయితే శాస్త్రాలు చెప్పినంత మాత్రాన మనం నమ్మాలండి అని ప్రశ్న వేసేటువంటి వాడికి ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశం లేదు. ఒకవేళ ప్రవేశం లేదంటే, ఏమండి నేను ప్రవేశించానండి కానీ నేను ఒక్కటి కూడా నమ్మనంటే, వాడు అలాగనే ఉంటాడు ఎప్పటికీ. వాడు దేన్ని నమ్మడు, వాడిని వాడు కూడా నమ్మడు. మరి ఎందుకని ఆధ్యాత్మిక రంగంలో శాస్త్రాన్ని నమ్మకపోతే నీకు ప్రవేశం లేదు అని అంటే, శాస్త్రాలన్నీ కూడా జీవన్ముక్తుల యొక్క, మహాత్ముల యొక్క అనుభవాలు గనక, వారికి అబద్ధాలు చెప్పాల్సినటువంటి పని లేదు గనక, వాళ్ళు ఏ లాభం కోసమో, ఏ స్వార్థం కోసమో, ఏ కీర్తి ప్రతిష్టల కోసమో వాళ్ళ యొక్క అనుభవాలను వ్యక్తం చేయటం లేదు గనక, ఖచ్చితంగా వాటిని నమ్మాలి. ఏదో ఒక స్వార్థ బుద్ధితో కనుక ఎవరైనా ఒక మాట చెబితే వాడికి లాభం అని చెప్పాడు లేండి అని మనం అనొచ్చు. కానీ మహాత్ములకి మహర్షులకి ఏమి లాభం ఉండి? కనీసం వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మేము చెప్పామని చెప్పి వాళ్ళ పేర్లన్నా వేసుకుంటున్నారా? మనమైతే చక్కగా పేరు వేసుకుంటాం, మరి వాళ్ళు ఏమైనా పేర్లు వేసుకుంటున్నారా? ఏమి లేదే, అసలు ఎవరు చెప్పారో మనకి తెలియదే. అటువంటి స్థితిలో వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మారా అని కనుక ఎవరైనా కనుక ప్రశ్న వేసుకున్నాయంటే వాడు మూర్ఖుడి కింద లెక్క అన్నమాట. కాబట్టి శాస్త్రాల యొక్క మాట ఖచ్చితంగా నమ్మాలి. శాస్త్రాల మాటను కనుక నమ్మకపోతే గురువుల మాట నమ్ముతారా వాళ్ళు? ఎందుకనంటే శాస్త్రాలంటే ఎవరో మహానుభావులు మహాత్ములైనటువంటి వాళ్ళు, వాళ్ళు అందిస్తే ఈయన చెబుతున్నాడు ఈయన మాట ఎవరు నమ్ముతాడండి, దాన్నే నేను నమ్మనండి ఈయన మాట ఎవరు నమ్ముతాడండి అంటాడు. కనుక ఎవరి మాట నమ్మరు వాళ్ళు. ఇలా నమ్మనటువంటి వాళ్ళకి శాస్త్ర హృదయం ఎట్లా అర్థమవుద్ది? అర్థం కానే కాదు. చూడండి, ఈ విశ్వాసం అనేటువంటిది ఎంత అవసరమో లౌకిక విషయాల్లో కూడా మనకు అర్థమవుద్ది. ఓ స్నేహితుడు ఉన్నాడు మనకి, వాడు వచ్చి మనతోటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్ద పెద్దంగా మాట్లాడితే అందరు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏందో ఏందో అని అక్కడికి వచ్చి చేరారు. అందరు వింటున్నారు. నలుగురు వీడి మాటలు వినేటప్పటికల్లా వీడికి అసలు ఒళ్ళు పూర్తిగా పొంగిపోయింది. అలా పొంగిపోయి అంటున్నాడు, నా దగ్గర ఇనుముని బంగారం చేసేటువంటి ఒక రసం ఉంది, నేను మాత్రం ఎవరికి ఇను అన్నాడు. చంద్రమండలం వెళ్ళాలంటే లక్ష రూపాయలు చాలు, అది కూడా నా దగ్గర ఉందేమా, ఆ ఉపాయం ఏందో నా దగ్గర ఉంది. ఇలా ఏదేదో కోసేస్తా ఉన్నాడు వాడి ఇష్టం వచ్చినట్టు. అందరూ అలాగా అని నోరు తెచ్చుకొని వింటా ఉన్నారు. వాడు కాస్త అవతలికి పోయిన తర్వాత అవతల వాళ్ళు అడుగుతారు, ఏమండి వాడు చెప్పిన మాట్లాడి నిజమేనా అని. ఇప్పుడు వాడి ఇంట్లో రసం ఉందో లేదో, వాడి దగ్గర ఏదైనా ప్లాన్ ఉందో లేదో నిజంగా నాకేమైనా తెలుసా? ఏం తెలీదు. తెలియకపోయినా కూడా వాడు చెప్పినవన్నీ అబద్ధాలని చెబుతా. ఎందుకనంటే వాడు ఇంతవరకు జీవితంలో నిజం చెప్పారు కదా, వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పేది. అదిగో సముద్రం అంటాడు, అక్కడ నీళ్ళు ఉండవు, కనీసం వాడికి చిన్న కుంట కూడా ఉండదు. అంటే అలాంటి అబద్ధాలు చెప్పేటువంటి వాడు కనుక వాడు చెప్పేటువంటి మాటల్ని మనం ఎప్పుడు కూడా నమ్మం. అంటే ఎవరి మీదైతే మనకు నమ్మకం లేదో, ఎవరి మీదైతే విశ్వాసం లేదో, వాడు అబద్ధం చెప్పడం కాదు, వాడు నిజం చెప్పినా కూడా నమ్మం. ఎందుకంటే నిజం చెప్పినా కూడా ఏమో వీడు అసలు ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడైతే ఇప్పుడు నిజం చెబుతాడో ఏంటి అని మనం అనుకుంటా ఉంటాం. అలాగే గురువు మీద కనుక నమ్మకం లేకపోయినట్లయితే, విశ్వాసం లేకపోయినట్లయితే, ఆయన నా శ్రేయస్సు కోసమే పాటుపడుతున్నాడు అనేటువంటి నమ్మకం కనుక లేకపోయినట్లయితే, నా విముక్తి కోసం నా మోక్షం కోసం నేను మోక్ష సంపాదన కోసం అని చెప్పి నాకు కావాల్సినటువంటి సహాయం చేయాలని తాపత్రయపడుతున్నాడు అనేటువంటి ఒక నమ్మకం కనుక లేకపోయినట్లయితే, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్టుగా నాకు అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాడు అనేటువంటి నమ్మకం కనుక లేకపోయినట్లయితే, ఆ గురువు ఏమి చెప్పినా ఎంత చెప్పినా పట్టించుకో, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తా ఉంటాం. అలాంటి సందర్భంలో ఏమవుద్ది? ఏ ప్రగతి ఉండదు. 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఎన్నాళ్ళైనా విను, ఎన్నాళ్ళన్నా సాధనలు చేయి, నీకు మాత్రం ఒక్క మిల్లీమీటర్ కూడా ముందుకు గదలటం ఉండదు. కాబట్టే శాస్త్రాన్ని నమ్మాలి, శాస్త్రాన్ని బోధించేటువంటి గురువును నమ్మాలి, గురువు వాక్యాలను నమ్మాలి. ఇలా శాస్త్రవాక్యాలపైన గురువాక్యాలపైన విశ్వాసం ఉంచటమే శ్రద్ధ అన్నారు. కాబట్టి అన్ని సాధనల కన్నా ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, ఉన్నతోన్నతమైనటువంటి సాధన. అందుకే ఒక మాట అంటారు, శ్రద్ధ లేని వాడికి సిద్ధి లేదు అని. ఎవడైతే శ్రద్ధ లేకుండా పోతుందో వాడికి సిద్ధి అంటే మోక్ష సిద్ధి, లేదా వాడు ఏదైతే పని చేస్తున్నాడో ఆ పనిలో సిద్ధి అనేటువంటిది కలగదు అని. వాడు ఎంతటి వాడైనా కావచ్చు, ఎంత తెలివిగలవాడైనా కావచ్చు, ఎంత మేధావైనా కావచ్చు, ఏకసంతాగ్రాహి అంటే ఒక్కసారి చెబితే చాలు వాడు టక్కనమైన మనసులో ముద్ర వేసుకునేటువంటి ఏకసంతాగ్రాహి అయినా కావచ్చు, అపర శంకరాచార్యుడైనా కావచ్చు, గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల విశ్వాసం లేనటువంటి శిష్యుడు ఎన్నటికీ మోక్ష సిద్ధిని పొందలేడుగాక పొందలేడు. పైగా తనకు తెలియకుండానే పతనం అయిపోతాడు. అది ఎలాగో కూడా ఒక ఉదాహరణ అంటే ఒక మాట చెప్తాను. తెలియకుండా పతనం అయిపోతాడంటే అతడు గురువు పట్ల విశ్వాసం లేదు, గురువాక్యాల పట్ల విశ్వాసం లేదు. ఇప్పుడు ఏం చేస్తుంటాడంటే, తాను స్వతంత్రంగా తెలియగలవాడు గనక, మహామేధావి గనక, తానే సొంతంగా ఆలోచించుకొని పనులు చేస్తా ఉంటాడు. ఈ పనుల వల్ల నేను చాలా వృద్ధిలోకి వస్తున్నాను అనుకుంటాడు. అలా అనుకుంటూ 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 అతడు వృద్ధిలోకి కాదు, పతనం అయిపోతా ఉంటాడు. ఆ పతనం ఏమిటో అతనికి తెలియదు, పతనం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. చేతులు గాలిన తర్వాత ఆకులు కొట్టుకోవటం ఉంది. కాబట్టి ఇలా తెలియకుండా పతనం అయిపోతారు. ఈ శ్రద్ధ అనేటువంటిది కనుక లేకపోతే, శాస్త్రవాక్యాల్ని గురువు బోధించినప్పుడు మనం కనుక నమ్మితే ఆ వాక్యాల గురించినటువంటి విచారణ చేస్తాం, నమ్మకపోతే ఏదోలేండి చెప్పుకుంటుంటాడు. మనకి ఏం పని లేదు, ఇంట్లో కాలక్షేపం కావాలందుకని కాసేపు కూర్చొని వింటున్నాం అని అనుకున్నాడు అనుకోండి, అంతే, ఇక దాని గురించినటువంటి ఆలోచన రాదు. అసలు విచారణ అనేది ఎప్పుడైతే చేయడో, బుద్ధి అసలు సూక్ష్మం కాదు. మనం చెప్పుకున్నాం బుద్ధి బాగా పదును పెట్టాలి అని అంటే విచారణ జరగాలి. కాబట్టి ఈ నమ్మకం, విశ్వాసం, ఈ గురువు పట్ల శాస్త్రవాక్యాల పట్ల విశ్వాసం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి.